நமாமி தேஹி வாசாம்சு ஜீர்ணானி யதா விஹாய நவானி க்ருஹ்ணாதி நரோபரஹணி ததா ஸரீராணி விஹாய ஜீர்ணான்ய அன்யானி சம்யாதி நவானி தேஹி வாசாம்சு ஜீர்ணானி யதா விஹாய நவானி க்ருஹ்ணாதி நரோபரஹணி ததா ஸரீராணி விஹாய ஜீர்ணான்ய அன்யானி சம்யாதி நவானி தேஹி. கெட்டிக்க ஜப்பன் வாசாம்சி வஸ்திரములు జీర్ణాని పాతబడి శిథిలములైనటివి యతా విధముగా విహాయ విడిచి నవాని నూతన వస్త్రములు గృహణాతి గ్రహించునో నరః మానవుడు అపరాణి ఇతరములను తథా అట్లే శరీరాణి దేహములను విహాయ విడిచి జీర్ణాని ముసలివై నిష్ప్రయోజనములైన వానిని అన్యాని భిన్నములైన వానిని సంయాతి గ్రహించును నవాని కృతవానిని దేహి దేహదారు భావం వాశము చెప్పినది అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపా జై శ్రీల భావము. మనుషుడు పాత వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి ఆత్మ జీర్ణమైన దేహమును త్యజించి నూతన దేహములను పొందుచున్నది. భాష్యం: ఆత్మ దేహములను మార్చును అనే విషయము అంగీకరింపబడిన సత్యం. ఆత్మ ఉనికిని అంగీకరింపని ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను దేహమునందు కలిగే మార్పులు ఖచ్చితంగా అంగీకరించే తీరవలెను. శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యవనము వరకు, యవనము నుండి ముసలితనం వరకు కలుగు దేహమునందలి మార్పులను వారు అంగీకరింపవలసి ఉన్నది. ముసలితనము పిమ్మట మార్పు అనున్నది వేరొక దేహమును కలుగజేయను. ఈ విషయం ఇదివరకే పూర్వ శ్లోకమునందు వివరింపబడినది. ఒక దేహము నుండి వేరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కరుణచే సాధ్యపడుచున్నది. స్నేహితుని కోరికను ఇంకొక స్నేహితుడు తీర్చురీతి ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు తీర్చును. ఆత్మ మరియు పరమాత్మలను ఒకే వృక్షముపై కూర్చొని ఉన్న రెండు పక్షులతో ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వేతరోపనిషత్తులో పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి ఆత్మ వృక్ష ఫలములను ఆరగించుతుండగా వేరొక పక్షి అనగా శ్రీకృష్ణుడు తన మిత్రుని గాంచుతున్నది. ఈ రెండు పక్షులను గుణరీతిన ఏకమైనను అందొకటి భౌతిక వృక్ష ఫలములచే ఆకర్షింపబడగా రెండవది తన మిత్రుని కార్యమునకు కేవలం సాక్షిగా నిలిచియున్నది. ఇచ్చట శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షిగా అర్జునుడు ఫలమారగించు పక్షి అయి ఉన్నాడు. వారిరువురు స్నేహితులే అయినను అందులో ఒకరు గురువు కాగా రెండవవాడు శిష్యుడై ఉన్నాడు. ఈ సంబంధమును మరుచుటయే ఆత్మ ఒక వృక్షము నుండి వేరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమైనది. అనగా దేహం అనేది వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసనందుచుండును. కానీ అది చెంతనే ఉన్న మిత్రుడైనటువంటి వేరొక పక్షిని ఉపదేశము కొరకే అర్జునుడు శ్రీకృష్ణుని శరణమునందిన రీతి గురువుగా అంగీకరించినంతనే శీఘ్రముగా సర్వశోకముల నుండి ముక్తిని పొందగలదు. ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వేతోపనిషత్తులు శ్వేతాశ్వేతరోపనిషత్తులు రెండును ఈ విధముగా ధృవీకరించున్నాయి. మీరందరూ కూడా చెప్పండి శ్లోకాన్ని. సమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయా శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్య తన్యమీశం అస్య మహిమానమితి వీత శోక. పక్షులు రెండును ఒకే వృక్షంపై ఉన్నను ఫలమార్గించు పక్షి ఫలభోక్తగా వ్యాకులతను మరియు చింతను కలిగియుండును. కాని ఆ పక్షి భగవానుడైనటువంటి తన మిత్రుని వైపు ఏది ఒక విధముగా దృష్టిని సారించి అతని వైభవములను తెలుసుకునగలిగినచో శీఘ్రమే సర్వచింతల నుండి ముక్తిని పొందును. అర్జునుడు ఇప్పుడు తన మిత్రుడైనటువంటి నిత్యమిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడికి అభిముఖుడై అతని నుండి భగవద్గీతను అవగతం చేసుకొనుచున్నాడు. ఆ విధమైన శ్రవణము ద్వారా అతడు శ్రీకృష్ణ భగవాని దివ్య వైభవములను సంపూర్ణముగా అవగతము చేసుకుని శోకదూరుడు కాగలడు. పితామహుడు మరియు గురువుల దేహమార్పును గురించి చింతింపవలదని అర్జునుడు ఇచ్చట భగవానునిచే సంబోధింపబడినాడు. వాస్తవమునకు వారిని ధర్మయుద్ధమునందు సంహరించుటలో అతడు ఆనందమును కనబరచవలసి ఉన్నది. ఏలయన ఆ విధముగా వారు తమ దేహ కార్యముల ద్వారా సంక్రమించిన పాపములను నశింపజేసుకుని యజ్ఞవేదికపై లేదా ధర్మయుద్ధమునందు దేహమును త్యజించిన వాడు శీఘ్రమే సర్వములైనటువంటి దేహపర కర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మమును పొందును. కావున అర్జునుని చింతకు ఎట్టి కారణమూ లేదు. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం హేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణభ్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్తి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత యథాతథములో 2వ అధ్యాయం గీతాసారం 22వ శ్లోకం చర్చిస్తూ ఉన్నాం. ప్రభుపాదుల వారు ఈ అధ్యాయానికి గీతాసారము అని పేరు పెట్టారు. ఎందుకంటే మొత్తం 18 అధ్యాయాల్లో ఏవైతే విషయాలు ప్రస్తావించబడ్డాయో ఆ మొత్తం కూడాను ఈ 2వ అధ్యాయంలో క్లుప్తంగా ఉన్నాయి. మొత్తం అన్ని అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే భగవంతుడు చెప్పబోతున్నాడో వాటన్నింటి గురించి కూడాను ఈ అధ్యాయంలో క్లుప్తంగా ఉందన్నమాట. కృష్ణుడు ఒక పరిపూర్ణమైనటువంటి ఉపాధ్యాయుడు. కృష్ణం వందే జగద్గురు, మరి జగత్తుకు ఆయన గురువు. కాబట్టి ఆయన బోధనలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానిలో ఉన్నటువంటి సారాంశం గ్రహించే విధంగానే ఉన్నాయి. గురువుకి ఒక లక్షణం ఉంటుంది. గురువు విద్య నేర్పేటప్పుడు ఏం చెప్తాడంటే విద్యను నేర్పడమే కాదు, ఆ విద్యను వినడానికి శిష్యుడు ఎంతమాత్రం అర్హుడై ఉండాలో కూడా చెప్తాడు. ఆ విద్యను నేర్చుకున్న తర్వాత శిష్యుడు దాన్ని ఎలా పాటించాలో కూడా చెప్తాడు. శిష్యుడు ఆ విద్యను నేర్చుకుని దాన్ని పాటించిన తర్వాత దాన్ని 10 మందికి ఎలా పంచాలో కూడా చెప్పి అతను గురువు ఎలా కావాలో కూడా చెప్తాడు. మనం అనుకుంటాం గురువు అంటే కేవలం విద్యను నేర్పించేవాడు అని చెప్పి, కానీ శాస్త్రం ప్రకారంగా గురువు అనంటే విద్య నేర్పించేవాడే కాదు, ఆ విద్యను నేర్చుకోవడానికి శిష్యుడికి కావలసిన అర్హతలు ఏంటో శిష్యుడికి బోధించి ఆ విద్యను నేర్పడానికి గాను శిష్యుడిని తగినంత అర్హుడిగా తయారు చేసి ఆ విద్యను శిష్యుడికి బోధించి బోధించిన విద్య ఆ శిష్యుడు పాటించేటట్లు చేసి పాటించిన తర్వాత అతను దాన్ని 10 మందికి పంచేటట్లు చేసి తనంతటి వాణ్ణి శిష్యుడికి తయారు చేసుకునేదే గురువు యొక్క లక్షణం అన్నమాట. అంటే శిష్యుడు కూడా తనలాంటి ఇంకో గురువుగా తయారు చేస్తాడు ఆయన. ఈ విషయాలన్నీ కూడా మనం భగవద్గీతలో స్పష్టంగా చూడవచ్చు. పరిపూర్ణమైనటువంటి ఒక ఆచార్యుడిగా, పరిపూర్ణమైనటువంటి ఒక బోధకుడిగా కృష్ణుడు ఇవన్నీ పాటిస్తున్నాడు. కృష్ణుడు ఇక్కడ మొట్టమొదట ఏం నేర్పిస్తున్నాడు? భగవద్గీత జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. బోధించేటువంటి సన్నివేశం ఏంటి? కురుక్షేత్ర రణరంగం, యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఈ భగవద్గీత చర్చించుకోబడింది. మంచి తీవ్రమైనటువంటి రకరకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. చాలా భీకరమైనటువంటి సంగ్రామం జరుగుబోతో ఉంది. పొద్దున్నే తెల్లవారినటువంటి సమయంలో సూర్యుడు కూడా చాలా తీవ్రంగా ఉన్నాడు. సూర్యుడు వేడిగా ఉన్నారు, సైనికులందరి రక్తాలు కూడా వేడిగా ఉన్నాయి. ఎప్పుడు యుద్ధమా, ఎప్పుడు రక్తపాతం అని చెప్పి అటువంటి సమయంలో ఈ భగవద్గీత కృష్ణుడికి అర్జునుడికి మధ్య సంభాషణలో ప్రస్తావించబడింది. అటువంటి సమయంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. ఆ మరి అదే భగవద్గీతను ఇప్పుడు మనము చక్కటి మందిరంలో కూర్చొని ఉన్నాము, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ప్రశాంతంగా ఆసీనులై ఉన్నాం, సుఖాసీనులై ఉన్నాం. ఇలాంటి సన్నివేశంలో మనం ఈ సంభాషణ చర్చించుకుంటున్నాం. దానికి దీనికి ఎక్కడన్నా పోలిక ఉందా? ఎక్కడన్నా పొంతన ఉందా? అసలు మనం కూడా చెప్పుకుంటే ఈ భగవద్గీతని నేను ఏ కత్తిలో కడారిలో పట్టుకొని మీరు ఏదో పట్టుకొని ఒక ఇద్దరు రణరంగ సంగ్రామ వాతావరణం ఏర్పరచుకొని అప్పుడు చెప్పుకోవాలి భగవద్గీత, అంతే కదా? అంతేనా? చాలా మందికి అవగాహన ఉంది భగవద్గీత అంటే అదేదో యుద్ధంలో చెప్పుకున్నటువంటిది, కురుక్షేత్ర రణరంగంలో. మనకు కాదు అది, అట్లాంటి యుద్ధ వాతావరణంలో చెప్పుకున్నటువంటిది కాబట్టి భగవద్గీత. అటువంటి భగవద్గీతను ఇంట్లో పెట్టకూడదు. లేదు, ఆ భగవద్గీతలో ఈ కృష్ణార్జును రథం మీద ప్రయాణించేటువంటి చిత్రపటం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఇంట్లో యుద్ధాలు జరుగుతాయి. ఇలాంటి అవగాహనలు చాలా మందికి ఉన్నాయన్నమాట. అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే పొరపాటును కూడా అలా అనుకోకండి, నేను చెప్పేటువంటి భగవద్గీత అట్లాంటిది కాదు. నేను చెప్పే భగవద్గీత ఎటువంటిది అంటే సుఖం కర్తుమ వ్యయం. నేను చెప్పే భగవద్గీత మీకేమిస్తుంది? సుఖాన్ని ఇస్తుంది. అది మామూలు సుఖాన్ని కాదు, సుసుఖం అంటే మంచి సుఖాన్ని ఇస్తుంది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అంటాం కదా, సుగుణ అంటే మంచి గుణాలు అంటారు. అంటే సుసుఖం, చాలా మంచి సుఖాన్ని ఇస్తుంది ఇది. నేను చెప్పే భగవద్గీత ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వదు అని కృష్ణుడు భగవద్గీతలో అనేక సార్లు నేను చెప్పే భగవద్గీతను పాటిస్తే మీకు శాంతి వస్తుందని చెప్తున్నాడు. జ్ఞాత్వామాం శాంతి మృత్యతి. నేను చెప్పే భగవద్గీత వింటే మీకు మనశ్శాంతి వస్తుంది అంటున్నాడు. ఏమం ప్రసన్న మనసు. అలానే నేను చెప్పేటువంటి భగవద్గీత వింటే మీకు బుద్ధి స్థిరమవుతుంది అని చెప్తున్నాడు. బుద్ధి పర్యవతిష్టతే. నేను చెప్పే భగవద్గీత వింటే మీకు లేనివి రాబడతాయి, ఉన్నవి సంరక్షించబడతాయి. యోగక్షేమం వహామ్యహం. ఇక అన్ని చెప్పి చివరికి చెప్తున్నాడు, నేను చెప్పే ఈ భగవద్గీత వింటే మీకు తత్ర శ్రీర్ విజయోర్ భూతి ధ్రువాని తిరుమ తిరుమమ. అది చిట్టచివరి శ్లోకం. ఈ ఒక్క వాక్యం మాత్రము ఎవరి చేత చెప్పిస్తున్నాడంటే కృష్ణుడు సంజయుడి చేత చెప్పిస్తున్నాడు. ఆ వాక్యం మాత్రం కృష్ణుడు చెప్పలేదు. కృష్ణుడు ఈ శ్లోకాలన్నీ చెప్పుకుంటూ వచ్చి సంజయుడి చేత ఏం చెప్పించాడంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువాని తిరుమ తిరుమమ. ఎందుకని వీళ్ళు భగవతి చెప్పుకుంటూ ఉంటే మొట్టమొదటిగా వినింది ఎవరు? వీళ్ళు చెప్పుకుంటుంటే మొట్టమొదటి వినింది ఎవరు? చూసింది విన్నది సంజయుడే. మళ్ళీ తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, లైవ్ చెప్తున్నాడు. ఆయన అప్పుడులో ఉంది లైవ్. ముందు ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చూసింది చూసినట్టు విన్నది విన్నట్టు ఇక్కడ చెప్పేస్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. మరి అందుకని భగవద్గీత మొత్తం ఆయన వినేశాడు కాబట్టి ఆయన నుంచే ఒక సారాంశం చెప్పించేస్తే బాగుంటుందని చెప్పి భగవంతుడు ఆయన ప్రేరేపించాడు. అందుకని భగవద్గీత చివరిలో ఆయన తన శ్లోకం ఒకటి చెప్పేశాడు. అక్కడ ఏమన్నాడంటే, భగవద్గీతలో సంజయుడు చెప్పిన చివరి శ్లోకాలు మనం చాలా జాగ్రత్తగా చదివితే, ఎవరైనా భగవద్గీత పరిపూర్ణంగా చదివితే వాళ్ళకి ఈ ఫలితాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి. సంజయుడు ఏమంటాడు, ఈ కృష్ణార్జునులు చెప్పుకున్నటువంటి భగవద్గీత సందేశం విని మాటి మాటికి తలుచుకొని నేను ఆనందిస్తున్నాను. నేను ఆనందించడమే కాకుండా ఈ భగవద్గీత ఎవరైతే మళ్ళీ వింటారో చదువుతారో వాళ్ళందరూ కూడా ఆనందిస్తారనే విశ్వాసం నాకుంది. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ధృతరాష్ట్ర, నీవు నీ కుమారులకు విజయం కావాలనుకుంటున్నావు, అలాగే నీ కుమారులకి అసాధారణ శక్తి లభించాలనుకుంటున్నావు, అలానే నీ కుమారులకి సంపదంతా ప్రపంచంలో సంపదంతా రావాలనుకుంటున్నావు, అలానే నీ కుమారులకు నీతి కూడా రావాలనుకుంటున్నావు ఉన్నమాట. ఎందుకంటే తన కొడుకులు ఎంత దరిద్రులో ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు. అదే ఆయన ఎప్పుడు కూడా జనాల మాట వింటుంటాడు కదా, ఇలా పలానా వాళ్ళు దుర్యోధనాదులందరూ కూడా అవినీతిగా నడుస్తున్నారని, నా కొడుకులు నీతిమంతులు అయితే బాగుండని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉంటాడు. కోరుకుంటాడు, ఏ తండ్రి కోరుకుంటాడు కదా, బిడ్డ నీతిమంతులని 10 మంది ముందు చెప్పబడుతుంటే ఆయనకి ఇష్టమే. కానీ వీళ్ళంతా అవినీతి పరులని చెప్పి జనాలందరి చేత కూడాను వీళ్ళు విమర్శింపబడుతూ ఉంటే ఆయన నీతి కూడా కావాలని కోరుకుంటున్నాడు. సంజయుడు అందుకే చెప్తున్నాడు చివరిలో, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడతో భగవద్గీత ముగిసిపోయింది. ఈ 2వ అధ్యాయంలో వీటన్నిటికి సంబంధించిన సారాంశం ఏమిటి అంటే, మనందరం కూడాను లెక్కల్లో అగ్రగణ్యులం, మంచి లెక్కలు బాగా తెలుసు మనకి. త్రికోణమితి అయితేనేమి, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ మనకి బాగా తెలుసు. ఎక్కడైనా సరే మనం పెద్ద పెద్ద లెక్కలు చేస్తున్నప్పుడు సూత్రం తప్పేస్తే గనక 3 పేజీలు 4 పేజీలు లెక్క చేసిన తర్వాత శేషం ఏమొస్తుంది, ఫలితం ఏమొస్తుంది, ఏమొస్తుంది? 0 రాదు, ఏదో వస్తుంది, తప్పు వస్తుంది. అంతవరకే తెలుసు, సూత్రం తప్పేస్తే శేషం తప్పనిసరిగా తప్పే వస్తుంది. నువ్వు 4-5 పేజీలు లెక్కలు చేసినా గాని, లెక్కలు ఏమి చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు 4-5 పేజీలు, కానీ మొదట్లో సూత్రం తప్పు పడిపోయింది, ఇంక మరి ఇంక శేషం తప్పే వస్తుంది. త్రికోణమితిలో ఏదో సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అనేది పొరపాటున 2 వేసామో 0 వేసామో ఏదో అయిపోయింది. ఇక మీరు 3-4 పేజీలు ఎంత లెక్కలు చేసినా కానీ శేషం తప్పు వస్తుంది. కృష్ణుడు అందుకే భగవద్గీతను ఆ కురుక్షేత్రంలో సంగ్రామంలో బోధించేటప్పుడు తాను చెప్పే భగవద్గీతకు ఫలితం సరిగ్గా రావాలి అంటే ముందు సూత్రం సరిగ్గా ఉండాలి. ఆ సూత్రమే అన్నిటికీ సారాంశం. ఆ సూత్రం అనేటువంటి సరిగ్గా ఉంటే మనం చేసే లెక్కంతా కూడా సరిగ్గా వస్తుంది. కాబట్టి భగవద్గీతను కృష్ణుడు ఈ గీతాసారము అనేటువంటి 2వ అధ్యాయం నుంచి ఆయన బోధించడం మొదలుపెట్టాడు. కాబట్టి కృష్ణుడు ఆ 2వ అధ్యాయంలో దేని గురించి చెప్తున్నాడు? సూత్రం గురించి చెప్తున్నాడు. ఫార్ములా ముఖ్యం కదా లెక్క చేయాలంటే. సూత్రం ఏమిటి అని అంటే, నువ్వు ఈ శరీరం అని చెప్పేసి భ్రమిస్తున్నావు, నువ్వు ఈ శరీరం కాదు, శరీరంలో నివసిస్తున్నటువంటి జీవుడివి. ఈ ఒక్క సూత్రం గనక మనం గమనిస్తే ఇక తర్వాత మనం చదివేటువంటి అధ్యాయాలన్నీ కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి, వాటిని చదవడం వల్ల మనం ఎంతో సార్థకవంతంగా వాటిని ఆచరించగలుగుతాం. అందుకనే ఎన్నో ఉపన్యాసాల్లో ప్రభుపాదుల వారు భగవద్గీత ముందు ముందు ఉపన్యాసాలు ఎన్ని చెప్పినా గాని అప్పుడప్పుడు తరచూ ఒక వాక్యాన్ని ప్రభుపాదుల వారు తన పుస్తకాల్లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఏమిటా వాక్యం తెలుసా? ఎస్, ఎందుకు చప్పట్లు కొట్టామంటే ఆయన సరిగ్గా చెప్పాడు, వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ స్పిరిట్ సోల్ అని ప్రభుపాదుల వారు ఎన్నో ఉపన్యాసాల్లో చెప్తారు, ఎన్నో పుస్తకాల్లో ప్రతి చోట కూడా రాస్తారు. ఎందుకంటే ఫార్ములా మనకు అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి ఏకధాటిగా. ఎందుకంటే ఆ ఫార్ములా తప్పైందంటే లెక్క మొత్తం తప్పైపోతుంది కదా. అందువల్ల భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఈ ఆత్మను గురించి బోధిస్తున్నాడు కృష్ణుడు. ప్రభుపాద భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరికి కూడా ఇది అంతుపట్టనటువంటిది. ఎందుకని అంటే రసాయనిక సమ్మేళనాల ద్వారా, కెమికల్ కంపోజిషన్ ద్వారా ఏమాత్రం మనం అర్థం చేసుకోలేనటువంటిది, గ్రహింపలేనటువంటిది ఈ ఆత్మ. దీన్ని ఎలా గ్రహించాలి మరి? కేవలం ఆ ఆత్మను గ్రహించి దర్శించి సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వింటేనే, లేదా వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు చదివితేనే అది మనకు అర్థమవుతుంది. లేని అర్థం కాదు. జీవం నుంచి జీవం అని ప్రభుపాదుల వారి పుస్తకం ఒకటి ఉంది, అందులో చివరిలో ఒకటి వస్తుంది ఒక శీర్షిక, హంసదూత స్వామి అనేటువంటి ఒక మహారాజును, ఆ తర్వాత ఆయన ఎవరో ఉంటాడు, ఒక డాక్టర్ కోలారో ఎవరో ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. ఈ వైద్యుడు ఏమంటాడంటే, శాస్త్రవేత్త అతను, ప్రాణం అనేటువంటిది రసాయనాల సమ్మేళనం అంటాడు. ఈ మహారాజు ఏమంటారంటే, ప్రాణం రసాయనాల సమ్మేళనం కాదు, శరీరం రసాయనాల సమ్మేళనం, శరీరంలో జీవుడు రసాయనాల సమ్మేళనం కాదు, ఈజ్ బియాండ్ కెమికల్ కంపోజిషన్ అని చెప్తారు. చాలా చాలా వాగ్వివాదం జరుగుతుంది. చివరికి మహారాజు గారు ఏమంటారంటే, ఆ రోజుల్లో, సరే నీకు ప్రయోగాలకు కావాలంటే ఒక $60,000 ఇస్తాను, $60,000 ఉపయోగించి, రసాయనాలు ఉపయోగించి ప్రాణాన్ని తయారు చేయండి అని చెప్తారు. చెప్తే ఆ వైద్యుడు పాపం ఆ ప్రయోగాన్ని చేసి ఆ ప్రాణాన్ని తయారు చేసే లోపల ఆయన ప్రాణం పోతుంది, అయిపోతుంది అక్కడ చదువు. ఇలా ఉంటుంది. అందుకనే ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తారంటే, మొట్టమొదట ఈ ఆత్మను అర్థం చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా పరమాత్మ కరుణ ఉండాల్సిందే అంటున్నాడు. పరమాత్మ కరుణ లేనిదే ఆత్మను అర్థం చేసుకోలేము. ఏ విధంగా? చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం ఉంది, బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే భాయ్ భక్తిలతా బీజ. బ్రహ్మాండంలో భ్రమిస్తూ ఉన్నటువంటి జీవుడికి ఏదో గురువు కృష్ణులకు ప్రసాదం వల్ల భక్తిలత అనేటువంటి బీజం వస్తుంది. ఈ జీవుడు జీవునికి సహజస్థితి ఏంటంటే భ్రమించడం అంటే తిరుగుతూ ఉండడం, ఒకచోట కుదురుగా ఉండడం. తిరుగుతూ ఉండేది అతని యొక్క అలవాటు. అందుకనే ఒకసారి మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా కుదురుగా ఉండరు, పోతూ ఉంటారు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది జీవుడికి అనంతకాలంగా అలవాటు అయినటువంటి పని. అది బ్రహ్మాండే భ్రమితే, బ్రహ్మాండాలే తిరిగేశాడు ఊర్లో ఒక లెక్క అతనికి. అతనికి అలవాటైన విద్య అది, భ్రమితే అనేది అలవాటైన విద్య. కానీ గురుకృష్ణ ప్రసాదే బాయ్, గురుకృష్ణులకు ప్రసాదం వల్ల భక్తిలత బీజం, భక్తిలత అనే బీజం వస్తుంది. బీజం వస్తే మొక్క అయితే కదలలేదుగా, ఒక చోటి నుంచి ఇంకో చోటికి మొక్క అయితే కదలలేదు. సో అతను ఆ మొక్కగా ఆ భక్తి అనే బీజాన్ని పెంపొందించుకోనంత వరకు తిరుగుతూనే ఉంటాడు. ఎలా? ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో, పక్షి కానీ ఏం చేస్తుందంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుతూ ఉంటుంది. సమానే వృక్షే పురుషో నిమగ్నం అనేసి అలా ఎగురుతున్నట్లుగా జీవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి అట్లా ఎగురుతూనే ఉన్నాడు. అతను పోతూనే ఉన్నాడు. ఎంతకాలం పోతున్నాడు, ఎంతకాలం భ్రమిస్తున్నాడు అతనికి తెలియదు. తిరుగుతున్నాడు. కానీ గురువు కృష్ణుల యొక్క కృప వల్ల ఏమవుతుంది, అతనికి భక్తిలత అనే బీజం లభిస్తుంది. ఆ భక్తిలత అనేటువంటి బీజం వల్ల ఏమవుతున్నాడు, అతను ఒక చోట స్థిరపడుతున్నాడు. అంతే, బీజం అంటే ఒక చోట విత్తనాలు, ఇక్కడ ఈరోజు విత్తనం ఇక్కడ నాటి మళ్ళీ కుత్త వేసి అక్కడేసి మళ్ళీ తవ్వేసి అక్కడేస్తే అది మొలకెత్తదు, చనిపోతుంది. భక్తిలత అనే బీజం కూడా అంతే, ఎక్కడ ఒక చోట స్థిరపడాలి మనం, ఎక్కడ ఒక చోట స్థిరపడాలి. స్థిరపడి అక్కడనే ఉంటే మట్టిలో నిదానంగా అనుకూల వాతావరణం వచ్చినప్పుడు వర్షాలు పడిందాక ఎదురు చూడాలి కదా. మరి నాకు వర్షాలు పడట్లేదు, నాకు బాగలేదని చెప్పేసి విత్తనం చేసి ఇంకో చోటేస్తే, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటేస్తే దాన్ని చచ్చిపోతుంది. అక్కడనే ఎదురు చూడాలి, వర్షం వచ్చిన దాకా ఎదురు చూడాలి, ఇదో ఈ కాలం దాకా ఎదురు చూడాలి వర్షాకాలం. అప్పుడు నిదానంగా అది మొలకెత్తుంది అనమాట. అట్లానే మనం కూడా ఈ భక్తిలత అనేటువంటి బీజాన్ని తీసుకున్న తర్వాత మనము ఈ వర్షాకాలం వచ్చిందాకే ఎదురు చూడాలన్నమాట. వర్షాకాలం వచ్చిందాక ఎదురు చూడాలి. వర్షాకాలం అంటే ఏంటి, కృపావర్షం. అది కృపావర్షం. ఆ కృపావర్షం వచ్చిందాక ఎదురు చూడాల్సిందే. ఎలా ఎదురు చూడాలి అంటే ఓర్పుతో శ్రవణ కీర్తనాల ద్వారా ఎదురు చూడాలి. శ్రవణ కీర్తనాల ద్వారా ఎదురు చూడాలి. శృణోతాం స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనం హృద్యంతస్తోహి అభద్రాణి విదునోతి సుహృత్ సతాం. భాగవతం చెప్తుంది. కృష్ణుడి యొక్క కథలను చక్కగా శ్రవణం చేస్తూ ఉండండి, కీర్తనం చేస్తూ ఉండండి, ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండండి. ఒకరోజు నా కృపావర్షం మీ మీద పడుతుంది. కృపాంబుధేరి, కృప అనేటువంటి వర్షం పడుతుంది. ఆ కృప అనేటువంటి వర్షం పడింది అనుకోండి మన పైన, అప్పుడేమవుతుంది, మనము మన దగ్గర ఇప్పుడు మంటలు వస్తున్నాయన్నమాట, మంట. ఆ మంటలన్నీ కూడా ఏమవుతాయి, వర్షం వస్తే మీరు చూస్తుంటారు ఇప్పుడు ఇక్కడంటే ఏమి తెలియదు కానీ మామూలుగా అడవుల్లో కార్చిచ్చి వస్తూ ఉంటాం. ఆ కార్చిచ్చి ఎవరు ఆపినా కానీ ఆపదు అది. ఆ కార్చిచ్చు వల్ల ఎన్నో 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 మొక్కలన్నీ కూడాను చెట్లన్నీ కూడాను పూర్తిగా తగలబడిపోతాయి. శ్రీ రాధాగోవింద భగవానికి శిల ప్రభుపాదికి నితాయి గౌర ప్రేమనందే. ఆ వర్షం ఎప్పుడైతే పడిందో ఏమవుతుందంటే రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి మంటలు చల్లారిపోతాయి, రెండవది కొత్తగా మొక్కలు మొలకెత్తుతాయి. అప్పటి వరకు ఎక్కడైతే కాలిపోయి ఉంటాయో అవన్నీ కూడా మొలకెత్తుతాయి, ప్రస్తుతం ఉన్న మంటలు ఆరిపోతాయి. అందుకనే మనము ఈ కృప అనేటువంటి వర్షం మనకి చాలా అవసరం. ఆ కృప అనేటువంటి వర్షం పడితే తప్ప ఈ లోపల ఉన్నటువంటి గుండెల్లో మంటలు చల్లారవు, ఇందులో భక్తిలత అనేటువంటి బీజం మొలకెత్తదు. అందుకే ప్రతి ఒక్క భక్తులు కూడా పొద్దున్నే లేవటానే వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి మొట్టమొదటి పదం ఇదే అనమాట. ఏమని వస్తుంది,
ప్రణాయకారుణ్య ఘనఘనత్వం సంసారదావానలలీడలోక ప్రణాయకారుణ్య ఘనఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవశ వందే గురా శ్రీ చరణారవింద.
ఈ సంసారం అనేటువంటి దావానలం ఇది ఎప్పుడు చల్లారుతుంది అంటే గురువు కృపావర్షం అనేటువంటిది, త్రణాయ కారుణ్య, ఆ కారుణ్య వర్షం కురిపిస్తేనే చల్లారుతుంది. అప్పుడు దాకి చల్లారదు, అప్పుడు దాకి కొత్త మొలకలు మొలకెత్తవు, బీజం మొలకెత్తదు. అందువల్ల ప్రభుపాద భాష్యంలో స్పష్టంగా ఏం చెప్తున్నారంటే పరమాత్మ కరుణ వల్లనే ఆత్మ గురించి మనం తెలుసుకోగలము. ఎన్ని ఉపన్యాసాలు విన్నాము, చెప్పాము, ఎన్నో కీర్తనలు పాడాము, చేస్తున్నాము, ఆత్మ గురించి యథార్థంగా మనం తెలుసుకోలేకపోతున్నాము. వింటున్నాము కానీ యథార్థంగా తెలుసుకోలేకపోతున్నాం. కారణం ఏంటి, పరమాత్మ యొక్క పూర్ణ కరుణ మన మీద పడడం లేదు. పరమాత్మ యొక్క పూర్ణ కరుణ మన మీద పడడం లేదు అంటే తప్పు, పరమాత్మ పూర్ణ కరుణ మన మీద చూపించడం లేదు. చూపించడం లేదు అంటే తప్పు ఆయనేనా, దానికి తగినట్టుగా మనం ప్రవర్తించి రావడం లేదు. ఇక్కడ దానికి తగినట్టుగా మనము ప్రవర్తించడం లేదు. అసలు ముందు ఇది బేసిక్ పాయింట్, ఇది సూత్రం, ఇది నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను అనేటువంటిది బేసిక్ పాయింట్. చాలాసార్లు మనం అనుకుంటాము ఈ విషయాన్ని భక్తిత్వ సేవలు చేసుకుంటూ పోతే సరిపోయిందిలే పెద్ద, ఇది విషయం కాదు ఇది అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ప్రభుపాదుల వారు ఎందుకు ఎన్నో 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 సార్లు చెప్పారంటే, మనం ఇక భక్తిత్వ సేవలు ప్రశాంతంగా జరగాలి అంటే మనం ప్రతి ఒక్క భక్తుడితో కూడాను భక్తిపూర్వకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అంటే ఈ ఒక్క విషయం పదే పదే తెలిసి ఉండాలి, ఈ ఒక్క విషయం పదే పదే విని ఉండాలి, చర్చించుకొని ఉండాలి. లేదంటే మాత్రము మనం భక్తి సేవలో ఉంటే కూడాను దేహస్థాయిలోనే ఇంకా ప్రవర్తిస్తూ ఉంటాం. దేహస్థాయిలో ప్రవర్తిస్తే ఏమవుతుంది భక్తి సేవల్లో తెలుసా? భక్తిత సేవల్లో దేహస్థాయిలోనే ప్రవర్తిస్తూ ఉంటే ఆత్మస్థాయి తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఉంటే భక్తిత సేవల్లో ఫలితాలు మాత్రమే మీకు వస్తాయి, భక్తిత సేవలో ఉన్నటువంటి తాజాదనం మీకు రాదు. భాగవతం చెప్తుంది మనము భక్తి చేస్తున్నాము, ఈ భక్తిని మనము దేహపర స్థాయిలోనే ఏకదాటిగా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ భక్తి వల్ల ఫలితం వస్తుంది, తాజాదనం రాదు. మేబీ వీ కెన్ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ డివోషనల్ సర్వీస్ బట్ నాట్ ఫ్రెష్నెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. భక్తిత్వ సేవ యొక్క ఫలితం సహజంగా అందరం పొందుతాం. భక్తిత్వ సేవ చేస్తే పేరు, కామ, కీర్తి, కాంచనాలు అనేటువంటి అన్ని ఉప ఉత్పత్తులు, అవి బై ప్రొడక్ట్స్, ఇవన్నీ సహజంగా పొందుతూ ఉంటాం. మెయిన్ ప్రొడక్ట్ ఏది? తాజాదనం, ఫ్రెష్నెస్. ఆ తాజాదనం అనేటువంటిది మనల్ని దీర్ఘకాలం దీర్ఘకాలం భక్తిత్వ సేవల్లో కొనసాగేటట్లు చేస్తుంది. ఎందుకంటే రేపు నేను చేయబోయేటువంటి భక్తిత్వ సేవ అంతా తాజా, రేపు అయిపోయిందంటే ఎల్లుండి నేను చేయబోయే భక్తిత్వ సేవ అంతా కూడా తాజా. ఇంకా అప్పుడు భక్తిత్వ సేవలో ప్రతి నిమిషం కూడా ఏమవుతుంది? ప్రతిక్షణం పూర్ణామృత స్వాదనం. ఆ మాట ఎప్పుడు సత్యమవుతుందనంటే భక్తిత్వ సేవలో మనం తాజాదనాన్ని పొందినప్పుడు. భక్తి సేవల ఫలితాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మనమేం చేయలేము, దాన్ని చేసినందుకు వచ్చేస్తాయి అంతే కదా. ఇప్పుడు బయట ఏదైనా కర్మలు చేస్తామనుకోండి, కర్మ ఫలితాలు వస్తే రావా? వచ్చేస్తాయి, సహజమే అది, దాన్ని ఎవరు కదనలేరు. అలానే నువ్వు భక్తి సేవ చేస్తే భక్తి ఫలితం వస్తుందా రాదా? వస్తుంది, దాన్ని ఎవరు కదనలేరు. బయట కూడా మనము కర్మలు చేస్తే ఫలితం వచ్చేస్తుంది, సేమ్ భక్తి చేస్తే భక్తికి ఫలితం వచ్చేస్తుంది. తాజాదనం ఎప్పుడు వస్తుందంటే ఈ సూత్రాన్ని మనం తీసుకున్నప్పుడు వస్తుంది. ఇక్కడ ఈ శ్లోకమే చెప్తుంది ఏమంటే, మనము ఈ పాత వస్త్రాలను వదిలేసేసి మా పిల్లలు అప్పుడప్పుడు చినిగిపోయినాయి నలిగిపోయినాయి అని చెప్పేసి కొచ్చొక్కలు ఏమని అడుగుతూ ఉంటారు, అవునా? అట్లా పాత వస్త్రాలను వదిలేసి కొచ్చొక్కలు వేసుకున్నట్లుగా మనము ఈ శరీరం ఏం చేస్తుంది అంటే, పాతదైపోతే జీవుడు ఈ పాత చొక్క వదిలేసి కొచ్చొక్క తీసుకుంటున్నాడు. శరీరం జీర్ణమైపోయినప్పుడు జీవుడు ఏం చేస్తున్నాడు? ఇంక ఇది పాత పడిపోయింది, చొక్క ఉండి ఉపయోగం లేదు, ఇంకా చినిగిపోతుంది, తీసి ప్రభుని అడిగేసి కొచ్చొక్క వేసుకుందాం అన్నట్లుగా ఈ జీవుడు ఏం చేస్తాడంటే పరమాత్మను అడిగి కొచ్చొక్క వేసుకుంటాడు. ఎందుకంటే జీవుడికి ప్రభు పరమాత్మ కాబట్టి ఆయన అడిగి కొచ్చొక్క తీసుకుంటాడు. మరి కొచ్చొక్క తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? జీవుడు కొచ్చొక్క అడిగాడు నిజమే, ఎటువంటి చొక్కా ఇవ్వాలి అతనికి, ఎటువంటి చొక్కా ఇవ్వాలనేటువంటిది అతను ఉన్న చొక్కాని ఎట్లా వాడాడో చూసి, ఉన్న చొక్కాని ఎట్లా వాడాడో చూసి మళ్ళీ ఇస్తాడు. ఇంతకుముందు ఇచ్చిన చొక్కా ఉంది కదా, దాన్ని కొద్దిమంది రకరకాలుగా దాన్ని నలిపేసి చింపేసి సరిగా పెట్టుకోరు. అప్పుడు రెండోసారి ఇచ్చేటప్పుడు వాళ్ళు కొత్తది ఇవ్వలేము, ఈయన ఎట్లాగే నలిపేస్తాడు చింపేస్తాడు దీన్ని అని చెప్పి చూసి చూసి కొద్దిగా వాడేసిందో లేకపోతే ఇంకోటి పక్కన ఉన్నదో మామూలు తీసిస్తారు కదా. లేదు ఒక చొక్కను శుభ్రంగా పెట్టుకుని చాలా లాంగ్ లైఫ్ వాడాడు, దాన్ని సంవత్సరం 2 సంవత్సరాలు కుర్త ఉపయోగించాయంటే నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఏమిస్తారు? కొత్త కుర్త ఇస్తారు. అలాగే భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, జీవుడు ఈ ఉన్న చొక్కాని ఎట్లా ఉపయోగించాడు, ఇచ్చినటువంటి దేహాన్ని ఎట్లా ఉపయోగించాడు, దాన్ని చూసి అతనికి కొత్తది ఎటువంటిది ఇవ్వాలనేది నిర్ణయించిస్తున్నాడు. ఇక్కడ సారాంశం ఏమిటంటే ఈ శ్లోకానికి ప్రభుపాద చెప్పేది, ఒక వృక్షం పైన రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏం చేస్తుందంటే ఈ చొక్క వాడుకుంటా ఉంది, ఇంకో పక్షి ఏం చేస్తుందంటే చొక్క ఎట్లా వాడుకుంటున్నావు చూస్తా ఉంది. అలా ఈ దేహం అనేటువంటి శరీరంపై జీవుడు ఆత్మ పరమాత్మ అనేటువంటి రెండు పక్షులున్నాయి. జీవుడు ఏం చేస్తున్నాడంటే దేహం అనే చొక్కాని వాడుకుంటున్నాడు. పరమాత్మ ఏం చేస్తుందనంటే ఎట్లా నువ్వు ఈ దేహాన్ని ఉపయోగిస్తున్నావు అని చెప్పి చూస్తున్నాడు. భగవంతుడు నువ్వు ఈ శరీరాన్ని ఎట్లా వాడుతున్నావు అనేటువంటిది చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు అనేటువంటిది నువ్వు గనక చూడకపోతే, నువ్వు ఈ చొక్కాను వాడుకోవడంలోనే బిజీ అయిపోతే ఏమవుతున్నది నీకు? నీచయ శోచతి మూహ్యమానః, అత్యంత నీచాతి నీచంగా శోకిస్తున్నావు నువ్వు. వ్యాకులతను కలిగి ఉన్నావు, చింతను కలిగి ఉన్నావు. అలా కాకుండా ఎప్పుడు నిన్నే గమనిస్తున్నటువంటిగా ఆ పరమాత్ముని గనక, కృష్ణుని గనక నువ్వు ఒక్కసారి చూసినట్లయితే అప్పుడేమవుతుంది? అస్య మహిమాన మితి వీత శోక. అస్య మహిమాన అంటే అర్థం ఏంటంటే ఆయనకు మహిమలు, ఆయనకు వైభవాలు, ఆయనకు లీలలు, అవి గనక నువ్వు తెలుసుకున్నట్లయితే, అంటే ఇది ఈ చొక్కాని ఎట్లా వాడాలి అనేటువంటి పనిలో నిమగ్నమవడం ఆపేసి అస్య మహిమాన ఆయనకు మహిమలన్నీ కూడా తెలుసుకున్నట్లయితే మితి వీత శోక, నువ్వు శోకం నుంచి బయటకు వచ్చేస్తావు, శోకం నుంచి పూర్తిగా నువ్వు బయటపడిపోతావు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ముందు ఈ చొక్కాలు తీసేది వేసేది, తీసేది వేసుకునేది ఈ పనిలో నిమగ్నం కాకుండా ఒకసారి మనకి చొక్కాలు ఎవరిస్తున్నారు ఒకసారి ఆయన గమనించి, ఆయన నుండి విని, ఆయన గురించి తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? ఒక పర్మనెంట్ చొక్కా వచ్చేస్తుంది. పొద్దాక తీసి వేసుకోవాల్సినటువంటి చొక్కాలతో పని లేదు, ఒక పర్మనెంట్ చొక్కా వస్తుంది. ఏంటో చొక్కా? సచ్చిదానంద స్వరూప. దాన్ని ప్రభుపాదం ఏమంటారంటే సిద్ధదేహం అని చెప్పేసి అంటారు. జీవుడికి సహజంగా సిద్ధదేహం ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరికి ఆ సిద్ధదేహం ఉంది. సో మనం కూడా ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క మహిమల్ని వింటామో, తెలుసుకుంటామో, చర్చిస్తామో, ఏమవుతుందనంటే ఆ భగవంతుని యొక్క అపారమైన కృపచేత మన యొక్క ఈ సంసార దావానలం అంతా కూడా చల్లారిపోయి మనమేం చేస్తున్నాము? శాశ్వతమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి ఆనందపూర్ణమైనటువంటి సచ్చిదానంద దేహాలతో స్వామి యొక్క సేవలో పూర్తిగా మనము తరిస్తున్నాం. కాబట్టి పరమాత్మ కరుణ అనేటువంటిది చాలా 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 ముఖ్యము. ఆయన కరుణ వలనే మనము ఈ దేహాలని ఆపుకోగలం. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శీల ప్రభుపాద్కి నితాయ గౌర్ ప్రేమనందే.